హరే కృష్ణ. సో ఒకసారి మళ్ళీ మనం 7 అధ్యాయ 14 శ్లోకాలకి వెళ్ళే ముందర ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి మిగిలిన శ్లోకాస్ ముందున్న శ్లోకాస్ ఒక వరుస క్రమాన్ని చూద్దాం. సో 7 అధ్యాయం ఎందుకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే 2.61, 3.31, 4.14, 5.29, 6.13, 14 ఈ శ్లోకాల్లో కృష్ణుడు డైరెక్ట్గానే ఇంద్రియాలని, కర్మల్ని, జ్ఞానాన్ని, సమస్తానికి ఆయనే మూలమని, ఆయన మీద జ్ఞానం పెట్టమని చెప్పి తాను సెంటర్గా ఉండి ఇవన్నీ కార్యాలు చేయమంటున్నాడు. తాను సెంటర్గా ఉండి ఎన్ని కార్యక్రమాలు చేయాలి అంటే అసలు ఆయన ఎవరో మనం తెలుసుకోగలగాలి, ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి, ఆయన శక్తిని ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఊరికే నా ఇంద్రియాలు మీ ఇంద్రియాలు నా మీద పెట్టండి, లేదా మీ కర్మలు నాకు ఉండరించండి, లేదా మీ జ్ఞానాన్ని నా కోసం, నన్ను పొందడం కోసం ఉపయోగించండి అని చెప్తే నువ్వు ఏంటి స్పెషల్, ఎలా నువ్వు స్పెషల్, ఎందుకు మేము మా సర్వం మీకు ఎందుకు నేను అర్పించాలి అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి భగవంతుడి గురించి తాను ఎవరో, తాను ఎటువంటి వాడు, తన శక్తి ఎటువంటి, తన శక్తులు ఎటువంటివి, తన స్థాయి ఎటువంటిది, తన ఐశ్వర్యం ఏంటి, అవన్నీ ఎవరు చెప్పగలుగుతారు, తనకు తానే చెప్పగలుగుతాడు, భగవంతుడు చెప్పగలుగుతాడు. కాబట్టి తనకు తాను ఎక్స్ప్లెయిన్ చేసుకునే క్రమంలో 7 అధ్యాయం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ముఖ్యంగా మనం 7 అధ్యాయం ఒక్క శ్లోకానికి వెళ్తే ముఖ్యంగా తన గురించి వినమంటాడు ఫస్ట్. సో ఏ విధంగా మనసుని తన యందే పెట్టి, ఆసక్తి కూడా తన సంపూర్ణ భావంతో తన మీదే పెట్టి, తన పూర్తిగా నిస్సందేహంగా ఆయన మనం తెలుసుకోగలుగుతాం. ఏ విధంగా ఆసక్తి, మనస్సు సంపూర్ణ భావంతో ఆయన మీదే కనుక మనం పెట్టినట్లయితే నిస్సందేహంగా, అసంశయంగా, పూర్తిగా ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం వినాలి, తచ్చును దయచేసి వినండి అంటున్నాడు. సో అర్జునుడు వినమంటున్నాడు. ఇది విన తర్వాత ఇది తెలుసుకోవడానికి ఇంకేమీ లేదని చెప్పేసి 7 అధ్యాయం 2 శ్లోకంలోకి మనం చెప్తాడు అన్నమాట. సో జ్ఞాన విజ్ఞానం రెండింటితో పాటు ఈ జ్ఞానంలో పూర్తిగా నీకు ప్రకటిస్తున్నాను. ఇది తెలిసిన తర్వాత నీకు తెలుసుకోవాల్సింది ఏదియో మిగలదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో, మొత్తం సంబంధించిన సమగ్ర జ్ఞానం నేను మీకు చెప్పబోతున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఇంకేమీ లేదు అని మనకి అని చెప్తాను అనమాట. అయితే ఆయన్ని ఆ జ్ఞానం పొందడం అంత సులభం కాదు. ఎందుకంటే మనుష్యానాం సహస్రేషు యశ్చిత్ కర్త సిద్ధయే, పలు వేలాది మనుషుల ఎవడో ఒక్కడు పూర్ణత్వంగా యత్నిస్తాడు, ఇంకా పూర్ణత్వం సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. కాబట్టి నన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు. వేల కోట్ల మంది ఎవడో పూర్ణత్వం కోసం ప్రయత్నిస్తే ఆ పూర్ణత్వంలో కూడా ఎవరో ఒకడు మాత్రమే అరుదుగా నా గురించి తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఆయన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆయన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకెవరు ఆయన కంటే మించి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఆయన తను జస్టిఫై చేసుకుంటాడు ఇక్కడ, ఎందుకు నీ ఇంద్రియాలు నా మీదే పెట్టాలి, ఎందుకు నీ మనసు నా మీదే పెట్టాలి, ఎందుకు నీ ధ్యానాన్ని నా మీదే పెట్టాలి. సో కాబట్టి నేను ఎటువంటి వ్యక్తిని, నా స్థాయి ఏంటని తనకు తాను జస్టిఫై చేసుకుంటాడు. ఎస్, ఇదంతా మనం 12 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఎస్, నేను నా సర్వాన్ని కృష్ణుడికి అర్పించడానికి నేను సిద్ధం అవుతామా, సిద్ధం అవ్వాలి, సిద్ధం అవుతాం కూడా, సిద్ధం అవడానికి మనం ప్రయత్నిస్తాం మనం. ఎందుకంటే అట్లా కృష్ణుడు తన గురించి తాను సంపూర్ణంగా వివరించడానికి ప్రయత్నిస్తాడు. అఫ్కోర్స్ భగవద్గీతలో థియరిటికల్ గా మనం ఆయన గురించి చెప్పుకుంటాం, బట్ భక్తులు ఇంకా వివరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సాక్షాత్కారాలు జరిగి ఉంటాయి, రిలేషన్ జరిగి ఉంటాయి, వాళ్ళు సత్యాన్ని వాళ్ళు దగ్గరుంచి వాళ్ళు చూసుంటారు. అందుకే మనకి భాగవతం ఇంకా మనకి డెప్త్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే కూడా భక్తులు దాన్ని అనుభవించి ఇంకా లోతుల్లో భగవంతు యొక్క స్వభావాన్ని ఇంకా లోతుగా మనం చెప్పగలుగుతారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా వేల కోట్ల మందిలో ఎవరో కొంతమంది మాత్రం పూర్ణత్వం కోసం ప్రయత్నిస్తే ఆ పూర్ణత్వంలో పొందిన వాళ్ళు ఎవరో ఒకరు మాత్రమే తనను తెలుసుకుంటారు. ఇప్పుడు 7వ శ్లోకం నుంచి ఆల్మోస్ట్ 11వ శ్లోకం దాకా, 4వ శ్లోకం 11వ శ్లోకం దాకా తన శక్తుల్ని తాను వివరిస్తాడు అన్నమాట. అది ముఖ్యంగా 7వ అధ్యాయం 4వ శ్లోకంలో భౌతిక శక్తుల గురించి చెప్తాడు అన్నమాట. భూమి రపో నలో వాయు గమ్మనో బుద్ధిరేవచ అహంకార నియమే భిన్నా ప్రకృతి చేస్తాడు. సో సూక్ష్మ స్థూల శరీరాలన్నీ కూడా పంచభూతం చేసినట్టువే, ఇది నా భిన్నమైనటువంటి ప్రకృతి. అది యాక్చువల్గా నా కేటగిరీలో లేదు, అంటే నా స్వభావానికి కాదు, అది నా నేచర్కి కాదు. మరి నా నేచర్కి ఏంటనేది అనేది 7వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తాడు అన్నమాట. ఏమంటాడు 7వ అధ్యాయం 5వ శ్లోకంలో, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొకటి ఉన్నది. అది భౌతికమైన అపరా ప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులు కూడా కూడి ఉంటుంది. కాబట్టి నాది, నా ప్రకృతి వేరే ప్రకృతి. ఆ ప్రకృతిలో భాగంగానే, ఆ ప్రకృతిలో భాగంగానే ఈ జీవులు ఉన్నారు. ఈ జీవులు ఈ భౌతిక ప్రకృతిని వాడుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళకు అనుభవిస్తున్నారు అని అన్నమాట. కాబట్టి అయితే ఇక్కడ కృష్ణుడు ప్రకృతి అంటే ఆధ్యాత్మిక శక్తులు చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక శక్తుల్లో చాలా ఉన్న శక్తుల్లో జీవశక్తి కూడా ఒక శక్తి. అదే దాని ఏమంటే మనం తటస్థ శక్తి అంటాం మనం. అఫ్కోర్స్ అది భౌతిక శక్తి కంటే బలమైంది, శక్తివంతమైంది. అంటే భగవంతుడికి అంతర్గత శక్తుల నుంచి చాలా శక్తులు ఉన్నాయన్నమాట. ఆ చాలా శక్తుల్లో జీవశక్తి కూడా, ఈ జీవుడు ఆత్మ కూడా ఆ ఉన్నత ప్రకృతి నుంచి చెందిందే. కాకపోతే అది దాని పేరు నటస్థ శక్తి, అది భౌతిక ప్రకృతి కంటే ఉన్నతమైంది అని చెప్తూ ఆ తర్వాత 6వ శ్లోకం వచ్చేసరికి తన రెండు ప్రకృతులు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి, భౌతిక ప్రకృతి ఒకటి ఉంది, ఆధ్యాత్మిక ప్రకృతి ఒకటి ఉంది. అయితే ఈ సమస్తాన్ని, ఈ సమస్తం నడవాలి అంటే రెండు కావాలి, భౌతిక ప్రకృతి కావాలి, ఆధ్యాత్మిక ప్రకృతి కావాలి. అయితే భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి నుంచి తయారవుతుందే కానీ భౌతిక ప్రకృతి తనను తాను తయారు చేసుకోలేదు. అయితే ఈ రెండింటికి మూలం ఎవరు అంటే నేనే అన్నాడు కృష్ణుడు ఈ 6వ శ్లోకంలో. సృష్టించబడిన జీవులన్నిటికీ ఈ రెండు ప్రకృతులే మూలము. ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి వినాశము రెండూ కూడా నేనే నన్ను నిశ్చయంగా నువ్వు తెలుసుకోవాల్సింది. భౌతిక ప్రకృతి అయినా సరే, ఆధ్యాత్మిక ప్రకృతి అయినా సరే, రెండు కలిస్తేనే ఈ సృష్టి ప్రారంభమవుతుంది. అయితే భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి మీద ఆధారపడింది. అయితే రెండుటికి కూడా నేనే మూలం అని కృష్ణుడు వివరిస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత తన యొక్క ఔన్నత్యాన్ని చెప్పుకుంటాడు కృష్ణుడు 7వ శ్లోకంలో. తనకంటే మించిన వారు ఇంకెవరూ లేరు అని తను తను డిక్లేర్ చేసుకుంటాడు అన్నమాట. మత్తః పరతరం నా అన్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణైవ. సో నా అన్య మత్తః పరతరం నా అన్య. సో నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యాలు కూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. సో అని క్లియర్ చేస్తున్నాడు. సో నాకంటే ఇంక మించిన వాళ్ళు ఇంక లేరు, మించిన శక్తి లేదు. ఇంకా బయట వాళ్ళు చెప్తున్నట్టుగా శూన్యము, నిరాకారము, అదేదో ఏదో శక్తులు ఉన్నాయి, అవన్నీ తర్వాత ఆ శక్తులే తర్వాత కృష్ణుడైనాయి లేదా రాముడైనాయి, నిరాకారం నుంచి ఆకారంలోకి వచ్చాయి. ఇవన్నిటికీ ఇక్కడ కృష్ణుడు పూర్తిగా వాడినట్టు ఖండిచేస్తున్నాడు. నాకంటే మించిన పరమ సత్యము ఇంకా లేదు అంటున్నాడు. దాన్ని ఎగ్జాక్ట్ గా మన ఆచార్యులు కూడా అలాగే తెలుసు, అలాగే దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కృష్ణుడికి మించిన వాళ్ళు లేరు కాబట్టి కృష్ణుడు దేవుడు, అందుకనే బ్రహ్మ కావచ్చు, నారదవారు కావచ్చు, వ్యాసుల వారు, తర్వాత రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, వీళ్ళందరూ కూడా కృష్ణుడికి మించిన వారు లేరు అని వాళ్ళు దాన్ని యథాతథంగా వాళ్ళు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, సాక్షాత్కారం పొందారు. మనకి గురు పరంపరలో దాన్ని అలాగే మనకి ఇచ్చుకుంటూ వస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం కూడా అదే లైన్లో మనం ఫాలో అయినప్పుడు కృష్ణుడికి మించిన వారు ఇంక లేరు అని మనం కూడా గట్టిగా బలంగా మనం అర్థం చేసుకోవాలి. లేదా ఇంక మన లోతుల్లోకి వెళ్ళి ఒకవేళ మన జిజ్ఞాసతో మనం వెళ్ళి మనం శాస్త్రాలు, ఆచార్యులు, పురాణాలను మనం ఇవ్వగలిగితే క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరీక్షల్లో మనకున్నటువంటి కలియుగ ఈ బుద్ధిలో ఉన్నటువంటి కల్మషాలతో మనకు మనం అది ఈజీగా తెలుసుకోలేము. అందుకే బ్రహ్మ క్లియర్ చేసేసాడు భాగవతం. వేదాలు మొత్తం 3 సార్లు నేను చదివితే కానీ కృష్ణుడు దేవాదేవుడు నాకు అర్థం కాలేదు. కాబట్టి సో శరీరం అంతా బుద్ధితో తయారైనటువంటి బ్రహ్మదేవుడు, నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి 3 సార్లు వేదలతో కానీ అర్థం కాల. కాబట్టి మనం మన ప్రభుపాదుల వారు లేదా ఆచార్యులు మనకు చెప్పిన విధంగా భగవద్గీత ఒకటి పట్టుకోగలిగితే శాస్త్రాలు లేదా వేదాల యొక్క మూలాన్ని గ్రహించి కృష్ణుడికి మించిన వాళ్ళు ఇంకా లేరు అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఎట్లయితే ఇప్పుడు దారంలో ముత్యాలు గుచ్చబడినట్లుగా అని చెప్పాడు, అంటే దారంలో దారం కనబడుతుంది కానీ ముత్యాలు కనబడుతుంది, ముత్యాలు చాలా సౌందర్యంగా అందంగా అవి అమర్చబడి ఉన్నాయి కానీ వాటి వెనకాల ఆధారం వచ్చి దారం ఉంది. అట్లానే కృష్ణుడు మనకు చెప్తున్నాడు ఈ సమస్త జగత్తు ఈ రోజు ఇలాగా అద్భుతంగా తనకు తానుగా అన్ని చేసుకోగలుగుతుంది అంటే కనిపించని దారాన్ని నేను, కనిపించిన శక్తి నేను ఉంది అని చేస్తాను. హరే కృష్ణ. సో మనకు ఒక ఉపమాన రూపం అని చెప్తున్నాడు, సో ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇండైరెక్ట్ గా నేను ఉంటున్నాను అంటున్నాడు, అన్నిటిలోనూ ఇండైరెక్ట్ గా నేను ఉన్నాను అంటున్నాడు. ఎలా చందో నిరూపించుకుంటున్నాడు, ఇప్పుడు 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా నిరూపించుకుంటున్నాడు. కనిపడు నీటిలోను భూమిలోను వాయువులోను నా భిన్న ప్రకృతి, అంటే తనకి పూర్తిగా వాటి మీద తనకి ఆధిపత్యం ఉంది. సో తను ఎట్లా నిరూపించుకుంటున్నాడు, అదే మనం ఇప్పుడు 8వ శ్లోకంలోకి వెళ్తే మనం చెప్తున్నాడు ఆయన. నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని కాంతిని నేనే, వేద మంత్రాల్లో ఓంకారాన్ని నేనే, ఆకాశంలో శబ్దాన్ని నేనే, మనిషిలోని సామర్థ్యాన్ని నేనే. నేనే అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఆయన లేకపోతే, తనకి అస్తిత్వం లేకపోతే అక్కడ భగవద్ యొక్క మూల సూత్రంగా తన యొక్క శక్తి కానీ వీటిలో కానీ లేకపోతే ఆ అంశాలు లేదా ఆ వస్తువులు వాటి యొక్క యథార్థమైనటువంటి వాటి స్వభావాన్ని అవి బయటకు వెదజల్లలేవు. ఉదాహరణకి నీటిలోని రుచి, నీటిలో రుచి లేకపోతే ఆ నీటిని మనం దరిదాపులు కూడా మనం తీసుకొచ్చి వాటిని మనం వాడుకోలేము. సూర్యచంద్రుల యొక్క మూల సూత్రం ఏంటి, సూర్యచంద్రుడికి వాటి అవి ఇచ్చే కాంతి, ఆ కాంతి సూర్యచంద్రులు ఇవ్వాలి అంటే మూల సూత్రం ఎవరు, కృష్ణుడు కానీ వాటికి ఆ కాంతి ఇవ్వలేకపోతే ఆ వ్యక్తికి ఇవ్వలేదు. కృష్ణుడు కానీ రుచి ఇవ్వకపోతే నీటిలో ఆ రుచి రాదు. వేద మంత్రాల్లో ఓంకారం అత్యంత ముఖ్యమైనటువంటి శబ్దం, అది లేకపోతే వేద మంత్రాలకు అసలు ఎటువంటి అర్థం లేదు. కాబట్టి మనం గమనించినప్పుడు మూల సూత్రాన్ని నేను అంటున్నాడు, వాటిలో ఆ లక్షణాలు వాటిలో పెట్టి వాటికి ఒక ప్రాముఖ్యతను ఇచ్చాను అని అంటే ఆ ప్రాముఖ్యతకి మూల కారణం నేనే అంటున్నాడు. సో ఆ ఆ వస్తువులు కావచ్చు లేదా అంశాలు కావచ్చు వాటి యొక్క ఉనికిని లేదా అస్తిత్వాన్ని అవి మెయింటైన్ చేయగలుగుతున్నాయంటే, ఆ వస్తువులుగానే మిగిలిపోయిన కలిగే అంటే దాని అర్థం ఏంటంటే నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి. సో నేను మెయింటైన్ చేయకపోతే వీటన్ని అసలు అర్థం లేదమ్మా, నీటిలో ఎప్పుడు రుచిపోతుందో దానికి అర్థం లేదు ఇంకా, అంటే అది క్లియర్ అవుతుంది. అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, వీటన్నిటిలో కూడా ఏదైతే మనం చూస్తున్నాం అద్భుతాలు చూస్తున్నామో ఆ అద్భుతాల్లో అటువంటి అవి వెదజల్లేటువంటి వాటి యొక్క ప్రధానమైన లక్షణాలు ఏవైతే మనకి చూపిస్తున్నాయో ఆ లక్షణాలకి మూల కారణం మూల సూత్రాన్ని నేనంటాడు కృష్ణుడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీటి గురించి ఇంకా బాగా విపులంగా 10వ అధ్యాయంలో మనం ఎట్లాగో మనం చూస్తాము, బట్ కృష్ణుడు 7వ అధ్యాయంలో మనకు కొంచెం క్లుప్తంగా మనకి వివరిస్తాడు అన్నమాట. అట్లానే మన 9వ శ్లోకంలో చూస్తే భూమి యొక్క మూల సుగంధము, అగ్నిలోని వేడిని, జీవులందరిలోని ప్రాణము, తపస్సుల్లో తపస్సులు, ఆయన అన్నిట్లోనూ మూల సూత్రాన్ని నేనే చెప్పాడ. 10వ శ్లోకంలో నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజం, ఆయన మెయిన్ బీజం ఆయన అన్నమాట, ఆయన బీజంలో నుంచే సర్వం వచ్చింది. బుద్ధిమంతుల్లో బుద్ధిని, శక్తిమంతుల్లో అందరిలో కూడా శక్తిని నేనే అంటున్నాను. తర్వాత మనం 11లోకి వెళ్తే బలవంతుల్లో లోని కామరాగ లేనటువంటి, కామరాగం లేనటువంటి బలాన్ని ధర్మ విరుద్ధము కానటువంటి మైథున భోగమును కూడా నేనే అంటున్నాను. కాబట్టి కృష్ణుడు తాను ఏ విధంగా మనకు కనబడకుండానే సమస్తాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, సమస్తంలో వాటి లక్షణాలని ఈయనే స్వయంగా ఉండి ఎలా కాపాడుతున్నాడు, ఆ లక్షణాలు వాటి ఉండడం వల్ల మనం ఎట్లా మన జీవితాన్ని ఉపయోగించుకుంటున్నామో, సో ఇవన్నీ కూడా మనకి వివరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం 12 శ్లోకానికి వెళ్తే ఒక విధం చెప్పాలంటే కృష్ణుడు ఇక్కడ గుణాల్లోకి వెళ్తున్నాడు. సో మనకి కొన్ని వస్తువులు మనకి అద్భుతంగా కనిపిస్తున్నాయి, వీటన్నిటిలో కూడా మనం కొన్నిటిలో మనం ఇష్టపడుతున్నాం, కొన్నిటిని మనం ఇష్టపడట్లేదు, కొన్నిటిని మనం అనుభవిస్తున్నాం, కొన్నిటిని మనం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సో ఈ వస్తువుల్లో వీటన్నింటిలో కృష్ణుడు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కృష్ణుడి అంశాలని తెలిసినప్పటికీ కూడా మనం కొన్నిటినేమో తీసుకుంటున్నాము, కొన్నిటినేమో గట్టిగా వాటిని వదిలేస్తున్నాము, కొన్నిటినేమో ప్రేమిస్తున్నాము, కొన్నిటినేమో మనం ద్వేషిస్తున్నాము. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అంటే వివిధ అంశాలు కావచ్చు. మనం కొన్నిటినేమో స్వీకరిస్తున్నాము, కొన్నిటినేమో వదిలేస్తున్నాము, కొన్నిట్లో అసలు కృష్ణుడినే మనం ఏమాత్రం మనం చూడలేకపోతున్నాం. ఇవన్నీ కృష్ణుడు చేశాడని మనం చెప్తున్నాడు, కానీ అయినా కూడా మనం నీళ్లు తాగేటప్పుడు ఏదో ఇది కృష్ణుడు దయవల్ల నేను తాగుతున్నానే అనే ఆలోచనే మనకు రావట్లేదు. ఇది చల్లగా ఉండయా, ఇది తీయగా ఉండయా, ఉప్పంగా ఉన్నాయా అని మన దృష్టి అట్లా వెళ్ళిపోతాం. అంటే ఏంటది, ఒక చెప్పిన మన గుణాల ప్రభావానికి లోనైపోతాం. భగవంతుడు బలంగా తను తను నిరూపించినప్పటికి కూడా రెండింటిలో ఉన్నటువంటి లక్ష్యాలకు నేనే కారణం చెప్పినప్పటికి కూడా మనం భగవంతుడు వీటన్నిటి వెనకాల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆ నిరంతరమైనటువంటి ఆలోచనలో మనం లేకుండా పోతున్నాం, నిరంతరమైన ఆలోచన లేకుండా పోతున్నాం. ఇంటి కారణం అంటే ఎందుకంటే ఈ సమస్త జగత్తు గుణాల ప్రభావంతో నిండిపోయింది కాబట్టి. ఈ గుణాల ప్రభావం ఉండడం వల్ల మనం వీటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడే అని మనం తెలిసినప్పటికి కూడా మనం గుర్తించలేకపోతున్నాం. సో మనకి మనకి మనకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు, క్లాస్లో ఉన్నంత వరకు లేకపోతే ప్రొఫెషనల్ ఉన్నంత వరకు మన కృష్ణుడి మీద మన మనసు, కృష్ణుడు మనం ఏం చేయలేకపోతున్నాము, ఇంకా చాలా చేయాల్సింది ఉంది, నేను ఇంట్లో ఉన్నాను మనకు అనిపిస్తుంది. బట్ వన్స్ మన టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లేకపోతే చర్చ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం యథాస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. జనరణకల కృష్ణుడు ఉన్నాడని మనకి జ్ఞానపూర్వకంగా కొద్దిగా మనకు అర్థమైనప్పటికీ కూడా, కానీ వాస్తవాన్ని మనం డీల్ చేసేటప్పుడు లేదా వాటిని మనం అనుభవించేటప్పుడు అప్పుడు మన కృష్ణుడు గుర్తు రావట్లేదు. ఏంటి కారణం అంటే, సో దానివల్ల మనకి 12 శ్లోకం వచ్చేసరికి కృష్ణుడు ఇక్కడ చూడు గుణాల ప్రభావం వల్ల, ఈ గుణాలతో నిండి ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతి వలన, ప్లస్ మనం ఇప్పుడు వేసుకున్నటువంటి మన శరీరం ఇవి కూడా గుణ ప్రభావాలకు లోనయ్యడం వలన, సో ప్రతిదీ కూడా గుణ ప్రభావాలకు లోనవడం వలన మనం కృష్ణుని గుర్తించలేకపోతున్నాం, ప్రతి వస్తువులోనూ తేడా చూస్తున్నాం. అదే మనం ఇంకా ముందు మనం బహుశా మనం 5వ శ్లోకంలో 5వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చూసాం, పండితుడైన వాడు బ్రాహ్మణ్ణి, కుక్క మాంసం తినేవాడిని, కుక్కని, ఏనుగుని అన్నిటినీ సమానంగా చూస్తున్నాడు. అంటే అతనికి తేడా కనిపించట్లేదు, అందరినీ సమానంగా చూడగలుగుతున్నాడు. కానీ మనకి అన్నిటిలో తేడా కనబడుతుంది. ఏంటి కారణం అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా గుణాల ప్రభావానికి గుణాలతో నిండిపోయి ఉంది కాబట్టి, భౌతిక ప్రకృతి అంటే మన శరీరంతో సహా ఉన్న భౌతిక అంశాలన్నీ కూడా ప్రకృతి భౌతిక ప్రకృతితో భౌతిక గుణాలతో ఇమిడి ఉన్నాయి కాబట్టి మనకు అన్నిట్లోనూ తేడా కనిపిస్తున్నాయి. మనకు ఇష్ట ఇష్టాలు కనిపిస్తున్నాయి, ప్రేమ ద్వేషాలు కనిపిస్తున్నాయి, అటువంటి పాలంటే అన్ని ద్వంద్వాలు మనకు కనిపిస్తాయి అన్నమాట, కేవలం గుణాలను బట్టి. మరి కృష్ణుడు అంటాడు, మరి ఆ గుణాలకి కారణం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ గుణాలు, ఎవరు మూలం ఆ గుణాలు, సో తను చెప్పడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. ఇంకా ముఖ్యంగా 12, 13, 14 ఈ 3 శ్లోకాలు. 12 శ్లోకంకి వెళ్తే సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణముకు చెందిన జీవుని భావాలన్నీ నాశక్తి చేతనే కలిగాయని తెలుసుకోవలసింది. ఒక భావంలో నేనే సమస్తమైన సర్వ స్వతంత్రుణ్ణి, నేను ప్రకృతి గుణాల ఆధీనంలో లేను, ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి, అవి నాలోనే ఉన్నాయి, నా నుంచే ఇవన్నీ ఈ ప్రకృతిలోకి వచ్చాయి, కానీ నేను మాత్రం ఈ ప్రకృతికి నేను ఎటువంటి ఆ ప్రకృతి గుణాలకు నేను ఆ ప్రభావానికి నేను మాత్రం గురి కాను. ఎందుకంటే స్వతంత్రుడు. గుణాల ప్రభావం వల్ల మన అందరిలోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి అంశంలోనూ మనం ద్వంద్వాలను చూస్తాం అనుకో అని చెప్తూ 13వ శ్లోకంకి వచ్చేసరికి సత్వ రజోగుణం తమోగుణం అనే గుణాలచే మోహితమైన సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను నశింపు లేని వాడను ఆయన నన్ను తెలుసుకోలేకపోతున్నది. సో ఈ గుణాల వల్ల ఈ గుణాలచే మోహితులైనటువంటి సమస్త జగత్తు, సమస్త జగత్ అంటే మనము ప్లస్ ఉన్నటువంటి భౌతిక ప్రకృతి మొత్తం కూడా గుణాల ప్రభావానికి లోనయ్యాం కాబట్టి ఈ గుణాలకు అతీతమైనటువంటి భగవంతుణ్ణి, నాశనమైనటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే భగవంతుడు ఉన్నాడు, కనిపిస్తాడు, ప్రతి దాంట్లో నడిపిస్తున్నాడు, ప్రతి దాన్ని ఆయన మనకి అద్భుతంగా ఆవిష్కరించాడు, మనకు కావాల్సిన విధంగా, మనకు కోరుకునే విధంగా, మనం అనుభవించే విధంగా భగవంతుడు మనకి అన్ని మనకు అందిస్తున్నాడు. మనకి ఎలాంటి రుచికరంగా కావాలో, ఎంత సౌందర్యంగా కావాలో. కానీ అరే ఇది వీటన్నిటి వెనకాల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గుర్తించలేకపోవడానికి కారణం ఈ మూడు ప్రభావం. అయితే ఈ మూడు గుణాల ప్రభావానికి కారణంగానే మనలో కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలన్నీ తయారయ్యాయి. ఎప్పుడైతే మనం భగవంతుడిని మనం మనం దూరంగా పెట్టాలనుకున్నామో, భగవంతుడికి దూరంగా మనం అనుభవించాలనుకున్నామో, సో భగవంతుడు మనం భగవంతుడిని మర్చిపోవాలి. మన భగవంతుడిని భగవంతుడి కంటే మనం అందంగా అద్భుతంగా మనం అనుభవించాలి అంటే మనం భగవంతుని మర్చిపోవాలి. కాబట్టి మనం మన కోరిక మేరకే భగవంతుడు త్రిగుణాలని మనకు అందించాడు. త్రిగుణాల ప్రభావంతో మనం భగవంతుని మర్చిపోవచ్చు, మర్చిపోయి జన్మజన్మలు మనం అనుభవించాలనే ఈ స్వభావానికి లోనయ్యి ఇంకా 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 త్రిగుణాలకి ప్రభావానికి ఇంకా చాలా చాలా లోతుల్లో మనం కూరుకుపోయాం. సో పూర్తిగా భౌతికమైనటువంటి భౌతిక ప్రకృతి పూర్తిగా బందీ అయిన మనకి ఈరోజు మనం భగవంతుడు అంత సులభంగా మనకు కనబడాలి అంటే, మనం గుర్తించాలంటే అంత ఈజీ కాదు. మనం అర్థం చేసుకున్నాం, తెలుసుకున్నాం మనం ఈరోజు, అరే మనం ఎందుకు భగవంతుని కూర్చొని లేకపోతున్నాం, రోజు మనం ఉపరెండు మాలలు చేస్తాం, అరణాలు మాలలు చేస్తున్నాం, అయినా కూడా ఏం ఇంకా నా మీద భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం, ఇంకా నేను మాయలో పడుతున్నాను, ఇంకా ఇంకా నేను ఇంకా ఈ భౌతికమైనటువంటి వస్తువుల మీద ఇంకా నాకు వ్యామోహం పోలేదు మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కారణం ఏంటి, భౌతిక ప్రభావంలో లేదా గుణాల ప్రభావాన్ని మనం పూర్తిగా కూరుకోలేము. మరి ఏంటి పరిష్కారం, ఏంటి ఎలా మనం బయటపడాలి? ఎందుకంటే మన కుటుంబ సంబంధాలు కావచ్చు, లేదా సమాజంలో మనం పెట్టుకునేటువంటి సంబంధాలు కావచ్చు, లేదా ఒక విషయాన్ని యథార్థ దృష్టిలో మనం చూడాలి అంటే, యథార్థ దృష్టిలో మనం చూడకపోతే మనం వాటిల్ని రకరకాలుగా మనం వాటిల్ని మనం అనుభవిస్తాం. అదే యథార్థ దృష్టిలో మనం చూడగలిగామనుకోండి, ఏది అవసరమో ఏది అనవసరమో, ఎంతవరకు మనం వాటిని మనం ఉపయోగించుకోవాలి, ఎంతవరకు మనం వాటిని త్యాగం చేయాలి, ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా మనం అర్థమైపోతుంది. ఈరోజు మనకి ఈ స్థితిలో మనం పడున్నామంటే, బద్ధ జీవుల స్థితిలో మనం పడున్నాము అంటే, అనేక అనేక జన్మలుగా ఈ బద్ధావస్థలో మనం ఉన్నాము అంటే కారణం ఏంటంటే ఈ త్రిగుణాల ప్రభావం నుంచి మనం బయటపడలేకపోతాం. ఎందుకంటే త్రిగుణాలు ఉన్నంత వరకు మనం ప్రజల్లోనూ సంస్థల్లోనూ వ్యవస్థల్లోనూ మనం తేడా చూస్తాం. వాస్తవానికి వాళ్ళు మనల్ని నిజంగా ప్రేమతో మనల్ని వాళ్ళు మనం చూసుకుంటున్నా కూడా మనం ఆ ప్రేమని మనం ఆస్వాదించలేం. ఎక్కడో మనకు అనుమానాలు వస్తూనే ఉంటాయి, ఎక్కడో వాళ్ళు మనల్ని కావాలనుకున్నా సరే మనం ఎందుకు వాళ్ళని దూరం పెడతానే ఉంటాం. ఎందుకంటే ఎన్నో అనవసరమైనటువంటి భావాలు, అనేకమైనటువంటి వాసనలు, ఎప్పుడో పేరుకుపోయినవన్నీ కూడా మనల్ని వదలకపోయేసరికి గుణాల ప్రభావంతో మనం చేసినటువంటి అనేక మంచి చెడులు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ఈరోజు మనల్ని ఏం చేస్తాయి అంటే వాస్తవాన్ని యథార్థ దృష్టిలో మనం చూడలేకపోతాం. అది యథార్థ దృష్టిలో మనం చూడాలి అంటే గుణాల నుంచి మనం బయటపడాలి. గుణాల నుంచి మనం బయటపడినంత వరకు మనం వాస్తవం చెప్పాలంటే మనం భగవంతుని కూడా మనం ఆరాధించాల్సినటువంటి స్థాయిలో మనం ఆరాధించలేము మనం. కాబట్టి ఎలా బయటపడాలి, ఈ త్రిగుణాల ప్రభావం మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే త్రిగుణాల ప్రభావం బయటపడితేనే మనం వాస్తవాన్ని చూడగలుగుతాం. వాస్తవాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే మనం జన్మ మృత్యు జరా వ్యర్థం బయటపడగలం. సో జబ్బులో ఉన్నంత వరకు మన హాస్పిటల్ కూడా బయటపడలేము. జబ్బుకి ట్రీట్మెంట్ కావాలి. ఓకే, నేను హాస్పిటల్లో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకోకుండా జబ్బులో కూడా అనుభవించాలనుకుంటే, అంటే రుచికరమైన నాకు రుచికరమైన నేను తీసుకుంటూ ఉంటే నా జబ్బు నయం కాదు. నాకు రుచికరమైన నేను తీసుకుంటే జబ్బు నయం కాదు. తిరుణాల ప్రభావంలో నాకు కనిపించే అందమైనవి, రుచికరమైనవి, ఆప్యాయతం చేయటివన్నీ కూడా ఈ వాస్తవానికి నిజంగా వాస్తవం ఎప్పుడు తెలుస్తుంది? ఈ త్రిగుణాల ప్రభావం బయటపడినప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి క్రిస్టల్ క్లియర్ గా మనకి ప్రతిదీ పర్ఫెక్ట్ గా మనకు అర్థమైపోతుంది. అంటే అప్పుడు వాస్తవ దృష్టి మనం చూడగలుగుతాం. జ్ఞాన చక్షుష అంటారు, జ్ఞానంతో మనం చూడగలుగుతాం. ఇప్పుడు మన జ్ఞానం కప్పబడింది త్రిగుణాల ప్రభావంతో, మన జ్ఞానం కప్పబడింది. సో ఎట్లా బయటపడాలి? అదే 7వ అధ్యాయం 14వ శ్లోకం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అందరూ నేర్చుకోవాల్సిన శ్లోకం కూడా. దైవిహేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. దైవిహేష గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. దైవిహేష గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. స్వభావము ప్రకృతి త్రిగుణాలకి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాట సఖ్యము కానిది, కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. ప్రకృతి త్రిగుణాలకు కూడినట్టి నా ఈ దైవశక్తి దాట సఖ్యము కానిది. కాబట్టి ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఇది కూడా ఒక దివ్యశక్తి లేదా దైవశక్తి. వీటిని దాటడం అసాధ్యం, అది దాట సత్యం కానీ. అయితే ఎవరైతే కృష్ణుడికి శరణు వేడతారో, నాకు మాం ఏవయ్యే ప్రపద్యంతే మాం ఏవయ్యే, మాం అంటే ఎవరు ఇక్కడ? కృష్ణుడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇతర దేవీ దేవతలు కాదు, ఇతర అవతారాలు కాదు, లేదా వేరే వేరే వాళ్ళు ఎవరు కాదు. కృష్ణుడు ఏమన్నాడు? మాం ఏవయ్యే ప్రపద్యంతే. సో నన్ను ఎవరైతే శరణు వేడతారో, అంటే నా ఆదేశాలను పాటించడానికి ప్రయత్నిస్తారో, నాకు కావాల్సిన విధంగా నడుచుకుంటారు, నాకు కావాల్సిన జీవితాన్ని గడుపుతారు, వాళ్ళు చాలా సులభంగా దీన్ని దాటగలుగుతారు. అంటే ఈ త్రిగుణాల నుంచి వాళ్ళు బయటకు రాగలుగుతారు. త్రిగుణాల నుంచి మనం బయటికి రానంత వరకు మనం మంచిని కూడా చెడు అనుకునే అవకాశం, చెడుని మంచి అనుకునే అవకాశం. ఎవరో మనం పంచే ప్రేమని ద్వేషంగా అనుకోవచ్చు, లేదా మనం ద్వేషించే వాళ్ళు మనం ప్రేమించే పరిస్థితికి వెళ్ళిపోవచ్చు, లేదా అంత ఉదయం చెప్పాలంటే మన జీవితాన్ని మనమే అస్తవ్యస్తం చేసుకున్నాం, అస్తవ్యస్తం చేసుకున్నాం అనమాట. ఇప్పటి వరకు ఇన్ని జన్మలుగా ఎన్ని యుగాలుగా మనం ఇదే చేసుకున్నాం, మనకి అర్థం కాదు ఎట్లా బయటపడాలో. ఏదో కుటుంబం చెప్పేటువంటి నియమ నిబంధనల్లోనో, లేకపోతే వచ్చే ఆదేశాల్లోనో, లేకపోతే మనం కులంలో పుట్టాం కాబట్టి ఆ కులం చెప్పినటువంటి విధి విధానాల్లోనో, మనం ఒక దేశంలో మనం పుట్టాం కాబట్టి ఆ దేశంలో ఉన్న విధి విధానాల ప్రకారంగా మనం జీవితాలు గడుపుతా వచ్చేసాం. కానీ అవన్నీ కూడా మాయా ప్రభావానికి లోనైనవే, మాయా ప్రభావంలో ఉండేటివి అయ్యండి, ప్రజ్ఞాన ప్రభావానికి లోనైనవి. కాబట్టి ఇక్కడ మంచితనంగా ఉండే ప్రయోజనం లేదు. ఇక్కడ భక్తులు కావాలన్నమాట. ఇక్కడ మంచిగా ఉంటే అర్థం ఏంటి, సద్గుణ ప్రభావంలో ఉన్నాడు. కానీ వాస్తవం ఎప్పుడు చూడగలుగుతాడు, సద్గుణం కూడా బయటికి రావాలి కదా. చాలా సందర్భాలు అంటారు, మంచిగా ఉంటే సరిపోదా, భక్తులు ఎందుకు కావాలి, కృష్ణుడికి ఎందుకు శరణి వేడాలి నేను, కృష్ణుడు శరణి వేడకపోతే మాయలోంచి మనం బయటికి రాలేము, విగ్రహాల నుంచి మనం బయటికి రాలేము. మనం విగ్రహాల నుంచి మనం బయటికి రానంత వరకు మనం అజ్ఞానంలోనూ అవాస్తవంలో బతుకుతూనే ఉంటాం. మనకి తెలియదు వాస్తవం తెలిసినప్పుడే భార్యతో ఎట్లా ఉండాలి, భర్తతో ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, బాస్తో ఎట్లా ఉండాలి, గురువుతో ఎట్లా ఉండాలి, నా తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడేది, ఎలా వ్యవహరించాలి తెలుస్తుంది. భగవంతుడితో భగవంతుడి యొక్క సేవలు ఎక్కడ నిమగ్నం ఉండాలి, ప్రభావంలోనేటువంటి నేను వాస్తవం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాటిని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాను, అవి అవలంబించడానికి నేను ప్రయత్నిస్తాను, వాటిని ప్రాక్టీస్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు తెలియదు అనుకోండి, నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయను చేయలేను చేయాల్సిన అవసరం నాకేంటి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, మాయ ఈ ఈ త్రిగుణాల ప్రభావం ప్రకృతి ఏదైతే ఉందో అది ఎవరి శక్తి, అది నా శక్తి, అది నేను తయారు చేసిన శక్తిని, నా నుంచి వచ్చింది ఇదంతా కూడా. కాబట్టి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది, నా దగ్గరే ఉంది, నేనే చేయగలిగాను, నేనే చేయగలను. కాబట్టి మెయిన్ మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం కృష్ణుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ నాకు శరణాగతులు అయిన వారు దీన్ని సులభంగా దాటగలుగుతారు, నాకు శరణాగతులైన వారు, నాకు శరణాగతులైన, శరణాగతి అవడం అంటే ఏంటి ఇక్కడ అంటే, ఆయన ఆదేశాలని గురు పరంపరలో మనం వీలైనంత వరకు యథాతథంగా పాటించడానికి ప్రయత్నించాలి. అఫ్కోర్స్ మన మనసు సహకరించదు, మన బుద్ధి సహకరించదు, మన స్వభావం సహకరించదు, కానీ అయినా కూడా వాటితో మనం యుద్ధం చేయడం ప్రారంభించడం, యుద్ధం చేయడం ప్రారంభిస్తే క్రమంగా తర్వాత సులభంగా దాటగలుగుతారు. కీ పాయింట్ ఏంటంటే, ఎవరైతే మూలమో వాళ్ళే పరిష్కరించగలుగుతారు. సో కృష్ణుడు క్లియర్గా అంటున్నాడు 12 పద్మ శ్లోకాల్లో, నేను మూలం అంటున్నాను, నాలోంచే వచ్చింది అంటున్నాను, ఇది నీ నీ ఒక్కడి వల్ల నువ్వు ఈ త్రిగా ప్రవంచం దాటలేవంటున్నాను. ఇన్ఫాక్ట్ ఈవన్ కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు వీళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు మాయించి బయటపడరు. ఎక్కడో దగ్గర ఏదో ఒక జన్మలో వాళ్ళు కూడా భక్తుడికి దగ్గరయ్యి భక్తుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ కృష్ణుడికి దగ్గరైతే తప్ప వాళ్ళ యోగ క్రమాలు కానీ యోగ మార్గాల్లో వాళ్ళు ఎప్పటికీ బయటపడలేరు. ఏదో ఒక ఈ జన్మలో కాకపోతే కొన్ని 100,000 జన్మలు కావాలి కృష్ణుడికి శరణ వేడితేనే వాళ్ళు బయటపడగలుగుతారు. సో నేను కర్మయోగికి ఇంక వేరే మార్గం లేదు, కర్మయోగి అయినా జ్ఞానయోగి అయినా అష్టాంగ యోగి అయినా లేదా భక్తి యోగి అయినా అటువంటి కృష్ణుడు లేదా విష్ణువుకి సరెండర్ అయితేనే బయటపడతాం. కానీ అష్టాంగ యోగులు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంద్రియ నియంత్రణలో వాళ్ళు బలంగా ఉండొచ్చు, ఇంద్రియ నియంత్రణలో బలంగా ఉండొచ్చు, లేదా జ్ఞాన సముపార్జనలో వాళ్ళు బలంగా ఉండొచ్చు, కానీ మాయ నుంచి బయటపడాలంటే మాత్రం కృష్ణ శరణ వేడకపోతే మాత్రం కష్టం. కాబట్టి ఇక్కడ మనకి వేరే చాయిస్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఏ రోజుకైనా మనం వాస్తవంలో ఒక రావాలి, ఏ రోజుకైనా సరే ఎన్ని జన్మల తర్వాత మనం వాస్తవంలో ఒక రావాలి, వాస్తవంలోకి రావాలంటే త్రిగుణాలను మనం బయటికి రావాలి, త్రిగుణాలు మనం బయటికి రావాలంటే కృష్ణుడు మన శరణ వేడాలి. మనం 16 మాలలు జపం చేస్తున్నా, 14 నియమాలు పాటిస్తున్నా, ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్నా, సేవల ఇవన్నీ ఏంటి, భగవద్గీత భాగవతం వింటున్నాయి, భాగం ఏంటి ఇదంతా అంటే ఇన్నాళ్ళ ప్రమాణం మనం బయటపడ్డా ఉంటాం. మనం సేవ వదిలేసుకొని జపం వదిలేసుకొని లేకపోతే భగవద్గీత భాగం ఏమైనా వదిలేసుకున్నామంటే మన తిరుణాల ప్రపంచం మనం ఎప్పటికీ మనం బయటకు రాలేము. అది బయట రానంత వరకు మన భక్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే అత్యున్నతమైనటువంటి శుద్ధ పురుషులు శుద్ధ భక్తుల మధ్యలో మనం వాళ్ళ మధ్యలో మనం ఉన్నా సరే మనం వాళ్ళు తప్పుగా అనుకునే ఛాన్స్ మనం వాళ్ళని వేరుగా చూసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మనకు వాళ్ళు మనల్ని బయటపడాలని ప్రయత్నించినప్పటికి కూడా మనం మనకు అది వెగిటేసేస్తుంది, మనం దూరం చేసిన పరిస్థితులు ఉంది. ఎందుకంటే మనము వాస్తవాలను చూసే పరిస్థితి మనం లేవు. అది జరిగినంత వరకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కండిషన్స్ లో మనం ఉన్నా సరే మనం మంచి గొప్ప గొప్ప అవకాశాలు గొప్ప గొప్ప సందర్భాలని మనల్ని మనం బయట పడేసుకునే అవకాశాలని మనకు మనమే దారగుచ్చుకుంటాం. అందుకే నేను కృష్ణుడు అంటున్నాడు క్లియర్ గా, నన్ను నన్ను శరణు వేడే క్రమం ఆ దారిగా మనం ఎంచుకోగలిగితే వాళ్ళు ఎన్నో జన్మలుగా వేధించబడినటువంటి త్రిగుణాల ప్రభావం నుంచి వాళ్ళు బయటపడగలరు, లేకపోతే బయటపడతారు. కాబట్టి ఇక్కడ దేవి దేవతల ఆరాధన కావచ్చు, లేకపోతే నిరాకార బ్రహ్మన్ లేకపోతే పరమాత్మ యొక్క సాక్షాత్కారం, ఇవన్నీ కూడా కాలక్రమంలో ఎక్కడో దగ్గర పోయి కృష్ణుని పట్టుకోవాల్సిందే, లేకపోతే బయటపడే ప్రసక్తే లేదు. అందుకే ఇంకా చాలా ఇంపార్టెంట్ మాట భగవద్గీత శ్లోకాస్ ని కొంచెం లోతుల్లోగా అభ్యసించగలిగితే ఎందుకంటే కృష్ణుడు ప్రతి అంశంలో ఉన్నాడు కనబడడం లేదు. ఆ గొప్పతనాన్ని ఔన్నత్యమని గుర్తించలేకపోతున్నాం. లేకపోతే ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాము, ప్రాణంతో ఈరోజు మనం చేయగలుగుతున్నాము, మన కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం చేయలేము. ప్రతి విషయంలో అంటే మన మనకి తెలుస్తుంది, కానీ ఒక అరగంట తర్వాత మళ్ళీ మనం యథావిధిగా మన ఉద్యోగాలు మన వ్యాపారాలు లేదా మన లక్ష్యాలు వాటి మీద పరిగిస్తూ మనం క్లాసులు మిస్ అవుతూ ఉంటాము, లేకపోతే సేవలు మిస్ అయిపోతూ ఉంటాం, లేకపోతే లుక్స్ వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటాం, అన్నీ మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం కృష్ణుడు చూడలేకపోతున్నాం, కృష్ణుడి యొక్క శక్తిని మనం గ్రహించలేకపోతాం. ఎందుకంటే త్రిగుణాల ప్రభావం వల్ల, త్రిగుణాల ప్రభావం వల్ల మనం బయటపడాలి అంటే మనం కృష్ణుని శరణ వేడాలి. భక్తుల సాంగత్యం లేకపోతే కృష్ణ శరణ వేయడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. కాబట్టి మీరు మనం అందరం కూడా ఏ విధంగా చూసినా సరే కృష్ణ శరణ వేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఈ జన్మలో పెడదామా, 10 జన్మలో పెడదామా, 50 జన్మలో 1000 జన్మలో పెడదామా, అది మన యొక్క ఇండివిజువల్ చాయిస్ అంట. భాషలోకి వెళ్తే కాబట్టి త్రిగుణాల ప్రభావం నుండి ఎలా విడుదల అవుతాము, ఎలా విడుదల పొందుతాము మనం? ఎందుకంటే విడుదల పొందే తీరాలి, మనం విడుదల పొందే తీరాలి. ఎందుకంటే అప్పుడే మనం వాస్తవాన్ని గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మిక ఎదగాలి అంటే మాయలోని మనుషులను బయటపడాలి కదా, అయితే ఆధ్యాత్మిక లేకపోతే ఆధ్యాత్మికంలో మనం మాయలోనే ఉంటాము. చూడమే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాము, కానీ మన మన ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు ఉన్నామంటే మనకంటూ మనకి ఏదో లోపల చిన్న కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికలు తీర్చుకోవడానికి కూడా మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు. చెప్పలేదు ఈరోజు అందరూ చేసే ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ ఖచ్చితంగా అది కృష్ణుని చేరుకోవడానికి అనే రూల్ ఏం లేదు. బలంగా చేయొచ్చు, 64 మాలలు చేయొచ్చు, వచ్చి ఉత్సవాల్లో గొప్ప గొప్ప సేవలు చేయొచ్చు, ఎన్నోనో చేయొచ్చు, కానీ మనం క్లియర్గా మనం చేసే వాళ్ళందరూ కూడా ఒకటే ఉద్దేశంతో ఉంటామని గ్యారంటీ లేదు. కానీ ఎందుకంటే త్రిగుణాల ప్రభావం అంత బలంగా ఉంటుంది, బయటపడాలి అని అంటే ఎలా బయటపడాలి అనేది ఈ శ్లోకం విశ్వశరణగా ఇద్దాం. అది కొంచెం కఠినంగా ఉన్నా, కొంచెం ఇబ్బందిగా ఉన్నా, మన వల్ల కాదు అని మనం అనుకున్నా సరే అట్లీస్ట్ మనం ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే కృష్ణ మనకి క్రమంగా మనల్ని మనకు సహాయం చేస్తాడు. దైవీ గుణాల ప్రభావంతో జీవులు పొందే ఆనందం వారిని మాయలో పెట్టింది చాలా బలమైన. ఈ దైవి అంటే ఏంటి? మాయ. ఏం చేస్తుంది? గుణాల ప్రభావంతో జీవులు పొందే ఆనందం, గుణాల ప్రభావంతో జీవులు పొందే ఆనందం, ఆనందం ఏదైతే ఉందో అదే గుణాల ప్రభావంతో మనం పొందే ఆనందం ఏంటి? ఇందులో చెప్తాం. ఈ దైవి ఏం చేస్తుంది? అదే గొప్ప ఆనందం అన్నట్టుగా ఆ మాయలో పెడుతుంది. ఆ దైవి అనేది ఆ మాయ చాలా బలమైంది. ఈ దైవీ మాయ ఇంద్రతృప్తిలో ఉన్న జీవులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంటే ఎవరైతే వాళ్ళు పొందే ఆనందమే అసలైన ఆనందం అని, నిజమైన ఆనందం అని, శాశ్వత ఆనందం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ మాయలో ఉన్నారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు అది దొరక్కపోతే, అది అందకపోతే ఎప్పుడైతే దిగ్భ్రాంతికి వాళ్ళు గురవుతారు. ఇప్పుడు మనందరం కూడా సపోజ్ మనందరం హోటల్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక రుచికరమైన ఒక డిష్ ని మనం ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పినప్పుడు మనం మనం వాటికి బలంగా వాటికి మనం వాటికి ఆ ప్రమాణానికి మనం ఎట్టి పరిస్థితుల్లో వాటిని అనుభవించాలనేటువంటి మైండ్ సెటప్లో వెళ్తూ ఉంటాం. అతను వచ్చి లేదండి ఇప్పుడు అయిపోయినాయి, మేము ఏదో చెప్పి మేము ఉన్నాయి అనుకున్నాము కానీ పొరపాటు చెప్పేసాము, వేరే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చేసాము ఇక్కడ అయిపోయినాయి అన్నప్పుడు మనం ఎంతో దిగ్భ్రాంతికి గురవుతాం. మనం ఏంటది అది అంటే మనం అనుభవించాలనుకున్నాను కానీ ప్రస్తుతానికి అది లేకపోయేసరికి మన కోపము, ఆవేశము, ద్వేషము, దుఃఖము అన్నీ వచ్చేస్తాయి. కానీ వాస్తవం సింపుల్ అనుకోదు, ఓకే ఇది కాకపోతే ఇంకోటి తీసుకుందాం. అసలు ఆ థాట్లోకి మనం వెళ్ళదు. ఎందుకు చెప్పారు మాకు అలా, ఎందుకు చెప్పారు, ఎందుకు తీసుకొస్తామని చెప్పారు, అది ఉందని మేము ఎక్కువ వచ్చాము అదేదో ముందే చెప్పచ్చు కదా, పెద్ద గొడవ వేసుకుంటాం మనం, మూడ్ ఆఫ్ అయిపోతుంది. మనం ఎక్కడికో పోవాలనుకుంటే ఏదో ఇంకేదో మంచి కార్యక్రమం, ఇంకేదో గొప్ప కార్యక్రమం అనేది మనం ఆ రోజు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ చిన్న జస్ట్ ఒక ఐటమ్ అంతే మన రోజుని, మన జీవితాన్ని మొత్తం అస్తవ్యస్తం చేసేస్తుంది. అంటే దిగ్భ్రాంతికి గురి చేయగలదు ఈ దైవీ మాయ. ఈ మాయ గుణాల చేయబడింది. మూడు తాడులతో ఉండి ఉన్న ముడి ఇది. ఒక ముడి ఒక ఒక తాడు కాదు, ఒక తాడునే మనం బయటపడలేము కట్టేస్తే. మరి మూడు తాడులు వేసి కట్టారు దాన్ని, మూడు గుణాలు. సమస్య లేదు, మనకే మన ఆ ముందు విప్పుకునే పరిస్థితే లేదు. ఈ మాయ భగవంతుడి బహిరంగ శక్తి. భగవంతు శక్తి అది, భగవంతుడు మన ఈ బోధి ప్రకృతి ఆ శక్తి, ఆ శక్తిని ఇమడింపజేశాడు. ఎందుకని ఇమడింపజేశాడు? తద్వారా మనం భగవంతుడు మనం మర్చిపోవచ్చు. మనం అనుభవించాలనుకున్నాము భగవంతుడికి మించి, భగవంతుడు లేకుండా స్వతంత్రంగా అనుభవించాలనుకున్నాం. సరే అనుభవించాలంటే మనం ఆయన్ని మర్చిపోవాలి, ఆయన ఉన్నాడనేటువంటి సంగతే మనకి గుర్తు రాకూడదు. అందుకే ఆయన ఏం చేశాడు? త్రిగుణాలు లోపలకు కలిపాడు. ఆయన శక్తే అది, ఆయన చెప్పాడు కదా నాలోనే ఉంది కానీ నేను వాడి ప్రభావం నేను వాడు. దీన్ని దరడం చాలా కష్టతరమైంది. ఆ ముడి ఎవ్వరూ విప్పలేరు. ఇక్కడ మనం తపస్సులు చేసిన, ఆసనాలు వేసిన, ఏం చేసినా సరే లేదా దేవీ దేవతల సహాయం కూడా కలగలగాలి. అందుకే మనం చాలా సందర్భాలు అనుకున్నాం. ఇప్పుడు రావణాసుడు శివుణ్ణి ప్రార్థించాడు, హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రార్థించాడు. వాళ్ళు తమోగుణంలోనూ రజోగుణంలోనూ ప్రార్థించారు. ఎవరిని? శివుణ్ణి లేకపోతే బ్రహ్మని. కానీ శివుడు బ్రహ్మ కూడా ఎక్కడో దగ్గర ఎంతో కొంత శాతం వాళ్ళు కూడా గుణాల ప్రభావానికి, గుణాలకి అతి చేరువలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవతలు సైతం గుణ ప్రభావానికి లోనయ్యే వాళ్ళే. సో ఆల్రెడీ గుణ ప్రభావం ఉన్న రాక్షసుడు గుణ ప్రభావం, గుణ ప్రభావానికి దగ్గరలోనో లేదా గుణప్రభావానికి పూర్తిగా లోనైన వాళ్ళ దగ్గరలోకి వెళ్తే వాళ్ళు కూడా వీళ్ళని బడి లాగేలేదు. కానీ ప్రహ్లాద్ మహారాజు పూర్తిగా రాక్షస బల రాక్షస రక్తంతో తమోగుణటువంటి ఈయన క్రమంగా జస్ట్ హరికథతో బయటపడగలిగాడు. ఎందుకంటే అది ఆయన శక్తి, అది హరిశక్తి. అది నేను హరి మాత్రమే గుణాలకి అతీతంగా ఉండేవాడు కాబట్టి గుణాలకు అతీతమైన ఉన్న వాడు మాత్రమే గుణాలకి ప్రభావంతో లోనైనటువంటి వాడిని బడి లాగేయగలుగుతాడు. ఈ ముడి ఎవరు ఇప్పలేరు ఇక్కడ ఇక్కడ శివుడు ఇప్పలేరు, బ్రహ్మ ఇప్పలేరు, వినాయకుడు ఇప్పలేరు, అమ్మవారి ఇప్పలేరు, ఎవరు ఇప్పలేరు ఇక్కడ. ఎందుకంటే మూలం ఎవరు? మూలం కృష్ణుడు. పైగా దేవతలు కూడా గుణ ప్రభావానికి పడుతున్నారు. దేవతలు సైతం ఇంకా చెప్పాలంటే శివుడు కూడా మోహిని అవతారానికి ఆయన కూడా మాయలో పడ్డాడు. అఫ్కోర్స్ ఆయన లెవెల్ వేరు, ఆయన ఆయన్ని మన లెవెల్లో తీసుకురావాలి. ఆయన కేవలం మాయలో పెట్టగలిగేది ఒక విష్ణు కృష్ణుడు మాత్రమే, ఇంకెవడు ఆయన మాయలో పెట్టలేదు. అంటే చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే సో కృష్ణుడు మాత్రమే ఎటువంటి గుణ ప్రభావానికి లోను కాకుండా పూర్తి ఆధిపత్యంతో గుణాలు ఆయన ఆధీనంలో పెట్టుకొని ఆయన మాత్రమే ఈ మునిగి ఇవ్వగలుగుతారు. అందుకే పొరపాటును కూడా లలిత సహస్రనామాలని లేకపోతే ఇంకేదేదో సహస్రనామాలు అనేవి టైం మిషన్ కూడా వాళ్ళు ఎటువంటి ఎటువంటి ప్రయోజనం లేదు. స్ట్రిక్ట్ సెన్స్ లో మనం జన్మమృతి జరవలసి బయటపడాలనుకుంటే, ఇది మన ఆఖరి జన్మ కావాలనుకుంటే, మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఇంకా కొంత అనుభవించాలనుకుంటే అప్పుడు ఇంకా ఏ సహస్రనామాలు ఏ దేవి దేవతలు ఇంకా కొండలకి కొండలకి మనం వెళ్ళి చేసుకోవచ్చు. సో అది మనం క్లియర్గా ఉండాలి. నా గోల్ వచ్చి బయటపడాలనుకుంటే మీరు ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఎటువంటి పరిస్థితులు కూడా మన టైం మెషిన్ కోసం అవసరం లేదు. ఎందుకంటే మొత్తం పరిష్కారం లేదా తాళం ఎవరి దగ్గర ఉంది అంటే కృష్ణు దగ్గర ఉన్న తాళం అంటాం. అది ఈ ముడిలు ఎవరు ఎప్పలేరు ఈ విధంగా. కానీ శ్యామసుందర రూపాన్ని శరణాగతి పొందినట్లయితే అతి సులభంగా దాటగలుగుతారు. భగవంతుడి అనేక దివ్యశక్తులు ఉన్నవి. జీవులు ఆయన దివ్యశక్తులతో భాగమైనప్పటికీ శూన్యమైన శక్తిచే కప్పబడి ఉన్నారు. మా శక్తి కూడా శాశ్వతమైనది. జీవులు కూడా నేను చెప్పినట్టుగా ఆయన దివ్యశక్తుల్లో కొన్ని శక్తి, ఆయన కూడా జీవులు కూడా కొన్ని శక్తులే. కానీ ఎంతకాలం జీవులు పవర్ఫుల్గా ఉండగలుగుతారంటే, శక్తివంతులుగా ఉండాలంటే కృష్ణుడికి సహకరిస్తున్నంత వరకు, కృష్ణుడు చెప్పినట్టు నడుచుకున్నంత వరకు కృష్ణుడి యొక్క మాయాశక్తి జీవుని ఏమీ చేయలేదు. కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుడు ఆదేశాలు పాటిస్తున్నంత వరకు మాయాశక్తి అతను ఏమి చేయలేదు. అండ్ ద మూమెంట్ మనం కృష్ణుడి ఆదేశాలను పాటించడం తగ్గించడం ప్రారంభించామంటే, 16 మాల నుంచి 6 మాలలు, 7 మాలలు, 1 మాల, 2 మాలలు, 4 నియమాలు పాటించడం పక్కన పెట్టి నెమ్మదిగా వాటిని తీసుకోవడం ప్రారంభించామనుకోండి, నెమ్మదిగా మళ్ళీ మాయ తమ్మేస్తుంది. వాస్తవానికి మాయాశక్తి, వాస్తవం చెప్పాలంటే ఒక నూన్యమైన శక్తి. అంటే అదేమంత క్వాలిటీ అంటే శక్తివంతమైనది కాదు, నూన్యమైన శక్తి అంటే బలహీనమైన శక్తి. ఎవరితో పోలిస్తే? జీవుడితో పోలిస్తే. జీవుడు ఎందుకంటే జీవుడు ఆధ్యాత్మికకు సంబంధమైన వాడు, మాయాశక్తి భౌతికకు సంబంధించింది. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడికి దూరం అవుతామో, కృష్ణుడికి చెప్పినట్టుగా కృష్ణుడికి విరుద్ధంగా మనం పని చేయడం ప్రారంభిస్తామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మాయాశక్తికి బలం ఇస్తాడు, ఇచ్చి ఈ జీవుని మాయలో పెట్టి చేస్తాడు. అంటే మెయిన్ కంట్రోల్ కృష్ణుడి చేతిలో ఉంది. మన ఉదాహరణ చెప్తున్నట్టు ఎప్పటిసారి మనం చెప్పుకుంటాము, ఒక పౌరుడు గవర్నమెంట్కి సహకరిస్తున్నంత వరకు గవర్నమెంట్ ఆయన జోలికి పోదు. లేదా పోలీస్ స్టేషన్ రూపం కానీ కోర్టు రూపంలో కానీ ఏది కూడా అతను జోలికి పోదు. ఎప్పుడైతే గవర్నమెంట్కి విరుద్ధంగా చెప్పినట్టుగా నడుచుకోకుండా తను వ్యవహరిస్తాడో, నెమ్మదిగా గవర్నమెంట్ అప్పుడు డిపార్ట్మెంటల్ ఉంచుకొలుతుంది మన మీద, మన కరెంట్ బిల్ కట్టడం కరెంట్ డిపార్ట్మెంట్ పై పంపిస్తుంది, మనం సరిగ్గా మన పనులు కట్టకపోతే ఇంటి పొందాం మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది మన ఇంటికి వచ్చేస్తుంది, లేదా ఇంకేదైనా మనం మనుషుల్ని ఇబ్బంది పెట్టామంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ కూడా వాస్తవానికి ఆ డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదు, వాస్తవానికి పౌరుడు యొక్క ఇచ్చే ట్యాక్సుల వల్ల డిపార్ట్మెంట్ నడుస్తుంది. కానీ అదే పౌరుడు ఎప్పుడైతే గవర్నమెంట్ కి సహకరించకుండా తన ఇష్టపడగా నడిచినప్పుడు వెంటనే ఈ డిపార్ట్మెంట్ అనేది పవర్ఫుల్ అయ్యి మనం తీసుకొచ్చి జైల్లో పెడతాడు. అట్లానే వాస్తవానికి ఈ మాయాశక్తులు లేదా త్రిగుణాల శక్తులు ఇవన్నీ ఇవన్నీ కూడా బోధిశక్తులే, బోధిశక్తులన్నీ కూడా పదశక్తి కంటే నూన్యమైన శక్తులు ఇవన్నీ, అంటే నాసి రకమైన శక్తులు ఇవన్నీ, బలహీనమైన శక్తులు అవి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడికి సహకరించకుండా కృష్ణుడు ఆదేశాలు పాటించకుండా మనం దూరం జరుగుతూ ఉంటామో ఆటోమేటిక్ గా ఇవి బలంగా మన మీద పనిచేస్తాయి, మనల్ని అతలోకం చేస్తాయి, మనల్ని అస్తవ్యస్తం చేస్తాయి. మాయాశక్తి కూడా శాశ్వతమైనది అంటే, శాశ్వతమైంది అంటే ఒక విధంగా చెప్పాలంటే బద్ధజీవుడు బద్ధ కృష్ణుడిని మనం గుర్తించినంత వరకు, కృష్ణుడు ఆదేశాలు పాటించినంత వరకు ఈ మాయాశక్తి శాశ్వతమైంది. శాశ్వతంగా ఏడుండదు, ఎందుకంటే భౌతిక ప్రకృతిలో ఉన్నంత, భౌతిక ప్రకృతి ఉన్నంత వరకు మాయాశక్తి ఉంటుంది. కాబట్టి జీవుడు దీని నుంచి బయటపడాలనుకోవాలి, మాయాశక్తి ఆడిపోదు, మాయాశక్తి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనిషి జీవుడు అనుకోవాలి నేను కృష్ణుడికి సరెండర్ అవ్వాలా లేకపోతే ఇంకా కృష్ణుడికి అతీతంగా నేను అనుభవించాలనా అని జీవుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ మాయాశక్తి అతనికి శాశ్వతంగా పట్టుకోవాలా లేకపోతే అతను విడిపోవాలనేది తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ భౌతిక ప్రకృతి ఉన్నంత వరకు, భౌతిక ప్రకృతి నడుస్తున్నంత వరకు మాయాశక్తి కూడా శాశ్వతమైంది. అందువల్ల జీవులను నిత్య బుద్ధులని చెప్పబడతారు. ఎప్పుడు భౌతిక ప్రకృతికి బద్ధుడై అయినాడు సమయం చెప్పలేము. భౌతిక ప్రకృతిలో ఉన్నంత వరకు, మాక్సిమం తన కృష్ణుడు ఆదేశాలు పాటించినంత వరకు అతను బద్ధజీవుడే, ఎందుకంటే అతను గుణ ప్రభావంలో బద్ధుడైపోయాడు, ఒక బానిస అయిపోయాడు అన్నమాట. బానిస అయిపోయేసి అది ఎలా నడుచుకోమంటుంది, ఇది ఎలా ఇతరాలు నడుచుకుంటారు, త్రిగుణాల ప్రభావం బట్టి అతనికి శరీరం వస్తుంది, ప్రాణపాలు ఇండియాలో వస్తుంది. అయితే ఎప్పుడు జరిగింది ఇది, ఎప్పుడు పోయి ఈ గుణ ప్రభావం లోనయ్యాడో అది కోసం మనం చెప్పలేము. అది ఏ సమయంలో జరిగిందో, ఎంత కాలం అయిందో, ఎప్పుడు మన కృష్ణుడి మాట వినకుండా ఈ పరిస్థితిలో మనం పడ్డాము, కృష్ణుని మనం ట్రేస్ చేయలేము. అది నాకు చెప్పుకున్నట్టు మాయాశక్తి కూడా శాశ్వతం, ఎందుకంటే అది భగవంతుడి నుండి వెలువడింది కావున బయటపడడం చాలా కష్టం. వాస్తవానికి కృష్ణుడు మనం తిరిగి చెప్పడం, ఇంకో విధంగా చెప్పడం ప్రయత్నిస్తున్నాడు, మాయాశక్తి యాక్చువల్గా నీకంటే చిన్నది, నీకంటే బలహీనమైనది. కానీ జస్ట్ సింపుల్ గా నువ్వు నేను చెప్పేది నువ్వు చెప్ప నువ్వు నడుచుకోవడం ప్రారంభిస్తే ఇది నీ జోలికి రాదు. మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవరో ఒకరి మీద మనం నమ్మాల్సిందే, ఎవరో చెప్పిన ఆదేశం మనం పాటించాల్సిందే, తల్లిదండ్రులైనా పాటించాల్సిందే, మీ భార్య భర్తల్లో అయినా పాటించాల్సిందే, పిల్లలు చెప్పినైనా పాటించాల్సిందే, బాస్ చెప్పిన పాటించాల్సిందే, ఎవరో చెప్పిన నేను ఎవరు మాట ఏంటి అనుకుంటే మన చెప్పినైనా పాటించాల్సిందే. అంటే పాటించడం మనం గ్యారంటీ, పాటించేది మన వంతు, మన డిఫాల్ట్, మన మన యొక్క ప్రక్రియ అది డిఫాల్ట్ గా మనం ఎవరినో ఒకరు పాటించాల్సిందే. అండ్ పాటించడం ఒక వంతు అయితే రెండోది ఎవరికో మనం కష్టపడాల్సిందే, రెండు గ్యారంటీ. ఎవరో ఒకరు చెప్పింది పాటించాల్సిందే, ఎవరికో ఒకరు మనం కష్టపడాల్సిందే, ఈ రెండు గ్యారంటీ. దీని నుంచి మనం తప్పించుకోవాలి. ఆ పాటించేదో కృష్ణుని పాటించి, ఆ కష్టపడేదో కృష్ణుడి కోసం కష్టపడితే సులభంగా దాటేయవచ్చు. అది మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. సో భౌతిక శక్తి నూన్యమైనది అయినప్పటికీ దానిని దైవశక్తిగా వర్ణించబడింది, ఎందుకంటే అది భగవంతుడి ఆజ్ఞ మేరకు పనిచేస్తా ఉన్నది. భగవంతుడి ఆజ్ఞ వరకు పనిచేస్తా ఉంది. ఎందుకంటే అది భగవంతుడు వచ్చింది, ప్లస్ అది భగవంతుడు చెప్పినా నడుచుకుంటా ఉంది, అది దాని దైవీశక్తి అన్నమాట. అఫ్కోర్స్ అది అంత బలమైంది కాదు, కానీ ఎప్పుడైతే అది భగవంతుడి చేతుల్లో భగవంతుడి చేత ఉపయోగించబడుతుందో, భగవంతుడికి ఎంత శక్తి ఉందో దాని పైన అంత శక్తి ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. సో వాస్తవానికి అది నూన్యమైంది, బలహీనమైంది. భౌతిక ప్రకృతి భగవంతుడి ఆజ్ఞ మేరకే ఎంతో అద్భుతంగా సృష్టిని మరియు వినాశనం జరుగుతుంది. త్రిగుణాల ప్రభావంతో బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణు పూర్తిగా వాటిని మెయింటైన్ పాలించేవాడుగా, మళ్ళీ శివుడు వినాశం చేసేవాడు పూర్తి. ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు ఎవరు ఎవరి ఆదేశాలు మనకు నడుస్తున్నాయి? భగవంతుడి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. సృష్టి లయ మొత్తం కూడా అద్భుతంగా ఆయన యొక్క ఆజ్ఞ వల్ల నడుస్తాయి. ఏది కూడా వాటిని వాడే ప్రకృతి వాటిని అదే వైండప్ అయిపోతుంది, ఆ వాటి అవే నిర్ణయించుకున్నా కాదు, కంప్లీట్ గా భగవంతుడు నడుగుతాడు అంటారు. ఈ మాయాశక్తి అశాశ్వతమైనప్పటికీ వెనుక ఒక ఉత్తమ మాంత్రికుడు ఉన్నాడని వేదాలు నిర్ధారించబడ్డాయి. ఇక్కడ శ్వేతర ఉపనిషత్తు 4 శ్లోకంలో ఇదే చెప్తుంటే, మాయ అశాశ్వతమైనప్పటికీ కూడా, అశాశ్వతమైన ఎందుకు అంటున్నాం అంటే భౌతిక ప్రకృతి ఉన్నంత వరకు అది ఉంటుంది, భౌతిక ప్రకృతి శాశ్వతం కాదు కాబట్టి అశాశ్వతం అని ఆ కాంటెక్స్ చెప్తున్నారు అన్నమాట. ఇది శాశ్వతం అని ఇంకా చెప్పుకున్నాం, అది ఎట్లా చెప్తున్నావు అంటే జీవుడు ఉన్నంత, జీవుడు కదా శాశ్వతమైంది, బద్ధజీవుడు కదా శాశ్వతమైంది. బద్ధజీవుడు ఉన్నంత వరకు మాయాశక్తి ఉంటుంది, అలాగే భౌతిక ప్రకృతి శాశ్వతంగా ఉండదు కాబట్టి అది సృష్టించడం లయం కావడం, సృష్టి లయం కావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది శాశ్వతంగా ఉండదు. ఆ కాంటెక్స్ట్ లో అది అశాశ్వతం ఉంటుంది. జీవుడు పరంగా అది శాశ్వతం, ప్రకృతి భౌతిక ప్రకృతి పరంగా అది అశాశ్వతం. కాబట్టి అయితే ఆ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మాయాశక్తి, ఈ ఉపదేశం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, దీని వెనకాల ఒక మాంత్రికుడు ఉన్నాడు, అంటే దీని ఆడిచ్చే మాంత్రికుడు ఉన్నాడని చెప్పడానికి పెట్టింది, భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఇద్దరు చెప్తున్నారు అనమాట. ఈ ఉపనిషత్తు ఉపనిషత్తు ఏది డైరెక్ట్ గా చెప్పడు కాబట్టి, వీటిని వెనకాల ఉపయోగించేవాడు ఉత్తమ మాంత్రికుడు ఉన్నాడు. మనకు అనిపిస్తూ ఉంటది, మా సూర్యుడు రోజు 6 గంటలకు వస్తున్నాడు, చంద్రుడు సాయంత్రం వస్తున్నాడు, ఇంద్రధనస్సు అద్భుతంగా తయారవుతా ఉంది. ఇక్కడ మనకేమనిపిస్తుందంటే ఈ ప్రక్రియలన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి అని అనుకుంటున్నాం మనం, కాదు అద్భుతమైన మంత్రులు వెనకాల ఉన్నాడని చెప్పేసి ఉపనిషత్తు చెప్తా ఉంది. గుణాలతో ఒక జీవుడిని బంధింపబడిన వాడు ఇంకో జీవుడిని, జీవుడు విడుదల చేయలేడు, బంధింపబడని వాడు అంటే భగవంతుడి ప్రామాణిక గురువు మాత్రమే విడుదల చేయగలరు. కాబట్టి బంధించిన వాడిని ఇంకో బంధించిన వాడు తీసేడు, అతను బయటపడేలేడు. బంధింపబడని వాడు అంటే భగవంతుడు లేదా ప్రామాణిక గురువు, ఎందుకంటే వీళ్ళు ప్రామాణిక గురువు అంటే ఎవరు, శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు ఎవరు, త్రిగుణాలకు అతీతమైన వాడు. సో వీళ్ళు మాత్రమే మనల్ని విడుదల చేయగలుగుతారు. చివరిగా, మామేవయే ప్రపంచంతే, కృష్ణుడికి మాత్రమే శరణాగతి, బ్రహ్మ శివుడు కూడా కాదు, అన్ని శక్తులకి అధిపతి ఆయన, అపారమైన దయతో మనల్ని కఠినమైనటువంటి బోధి సంపర్కులు తప్పించగలుగుతాడు. మా ఏవయే ప్రపంచండి, మా ఏవయే ప్రపంచండి, నన్ను దాని శరణం వేస్తే మా నన్ను ఏవయే, ఏవా అంటే మాత్రమే, ఏవా అంటే మాత్రమే అని. కాబట్టి విష్ణు మాత్రమే మాయకు అధిపతి, సో విష్ణుడు ఈ మాయకు అధిపతి. ఇంకోటి శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో 3వ శ్లోకంలో తమ్ ఏవం విదిత్వా, విదిత్య అంటే కృష్ణుడు అని అర్థం చేసుకోవడం వలనే మాయ నుండి మనం నిబుద్ధి లభిస్తుంది. కృష్ణుని అర్థం చేసుకుంటే మాత్రమే, కృష్ణుని అర్థం చేసుకోవడం వలన మాత్రమే మనం మాయను బయటపడగలం. కృష్ణుని అర్థం కానంత వరకు కృష్ణుడు మన శరణాగతి పొందాం. అందుకే ఆయన 7వ అధ్యాయంలో మన గురించి అని చెప్తున్నాడు, తన గుర్తు గురించి ఆయన చెప్తున్నాడు, తన ఎంత శక్తిమంతుడో, తను ఎట్లా సమస్తంలో ఆయన ఎట్లా తను ప్రవేశించి ప్రతి ఒక్క అంశం యొక్క లక్షణాలని ఆయన కాపాడుతున్నాడు, నీటిలోని రుచిని, సూర్యుడిలోని కాంతిని, ఎట్లా అన్నింటినీ ఆయనే దగ్గర ఉండి అన్నింటిలో ప్రవేశించి వాటి యొక్క అస్తిత్వాన్ని ఆయన కాపాడుతున్నాడో, ఆయన తన శక్తులతో ఎట్లా మొత్తాన్ని కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడో, ఎంతో కృష్ణుడు అని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఓ ఈయన మన శరణ వేడితే వీటి నుంచి మనం బయటపడగలము అని అర్థమవుతుంది. కానీ శివుడు అంటారు ఇదే ఉపనిషత్తులో, ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవ న సంశయం. సర్వేషాం ముక్తి ప్రదాత, అందరికి ముక్తి పొందాలి అంటే లేదా ముక్తి ప్రసాదించాలంటే సర్వేషాం ఎవరు విష్ణుర్ ఏవ న సంశయ, విష్ణువు మాత్రమే ఎటువంటి సంశయం లేదు. శివుడు తాను తన క్లెయిమ్ చేసుకోవట్లే, నేను నిన్ను మాయ నుంచి నేను బయటపడేయగలను, నేను నీకు ముక్తిని ఇవ్వగలను. శివుడు ఎక్కడ చెప్పడు చెప్పలేడు కూడా, అయితే ఆయన రికమెండ్ చేయగలుగుతాడు, ఆయన రికమెండ్ చేయగలుగుతాడు. ఇతను శుద్ధమైనటువంటి భక్తుడు కాబట్టి కృష్ణ నువ్వు దయచేస్తే, దయచేసి నీకు అవకాశం ఉంటే ఇతను నువ్వు ముక్తి ఇవ్వు అంటే శివుడు చెప్పాడని చెప్పి కృష్ణుడు ఆ యొక్క అనుగ్రహిస్తాడు. కానీ శివుడికి లేదా బ్రహ్మకి వాళ్ళకి ఈ శక్తితో వాళ్ళ దగ్గర లేదు. అందుకే ఆయన ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణు ఏవ న సంశయ. కాబట్టి ఈ శ్లోకంలో చిన్న ఒక మెయిన్ పాయింట్ చెప్పదలుచుకుంటే, ఏ రోజుకైనా మనం వాస్తవాన్ని యథాతథంగా మనం గ్రహించాలి అంటే మన త్రిగుణాల నుంచి మనం ఖచ్చితంగా బయటపడాల్సింది. త్రిగుణాల నుంచి మనం బయటపడాలి అంటే మనం కృష్ణుడికి మాత్రమే శరణు వెళ్ళాలి, లేకపోతే ఈ శ్లోకానికి అర్థం లేదు. మా మేవయే ప్రపంచే మాయా మేతాం తరంతే, అందరూ ఒకటే, ఎవరిని ఎవరికి ఎవరికి మన శరణ వేడినా ఒకటే, ఎవరిని పూజించినా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎన్ని ఈ భగవద్గీత నుంచి మాత్రం కండక్ట్ చేస్తుంది. ఆ మాటలన్నీ కృష్ణుడు చెప్పేసి ఎవరికైనా పూజించండి, ఎవరు పూజించినా మీరు మా ఇంటి బయటపడగలరు, చాలా సులభంగా మీరు దాటగలుగుతారు అని చెప్పుకున్నట్టు అని వాస్తవం కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే నా నుంచి ఈ మాయ వచ్చింది, నేను మాయను ప్రయోగిస్తున్నాను, నేను మాయకి నేను మూలము అని ఆయన అని చెప్తున్నాను. శాస్త్రాలు ఆచార్యులు వాటిని బలంగా వాటిని నమ్ముతున్నారు, వాటిని గ్రహించారు. సో మనకు కూడా హరినామాన్ని చేసుకుంటూ భగవంతు సేవ చేసుకుంటూ భక్తుల సాంగత్యంలో ఉంటూ మనల్ని కృష్ణుడికి దగ్గర ఇవ్వడం వల్ల మనం మాయా ప్రభావం బయటపడమంటాం. అది ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాము. సో మిగిలిన రేపు చూద్దాము. సో నెక్స్ట్ శ్లోకాసు 7.15-16 చాలా పెద్ద శ్లోకాసు. ఎటువంటి వాళ్ళు కృష్ణుడికి దగ్గరికి రారు, ఎటువంటి వాళ్ళు కృష్ణుడికి దగ్గరికి వస్తారు, ఎటువంటి వాళ్ళు కృష్ణుడికి శరణు వేడతారు, ఎటువంటి వాళ్ళు కృష్ణుడికి శరణు వేడరు. చాలా మీరు చూసే ప్రభుపాదాలు కూడా 4 పేజీల యొక్క భాష రాసుకుంటారు, లావుగట్టి చెప్పుకుంటారు అన్నమాట. కాబట్టి కొంత సమయాన్ని మనం అన్ని శ్లోకాలకు మనం సమయం కేటాయిస్తాం. సో డెఫినెట్ గా రేపు ఎల్లుండి ఆదివారం సాయంత్రం కూడా అవకాశం ఉంటే భగవద్గీతని సో దీనే మనం చెప్పుకుంటాం. కాబట్టి రేపు ఇంపార్టెంట్ శ్లోకాస్, సో చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు సాల్వ్ అవుతాయి. ఎందుకు అందరూ కృష్ణుడు శరణ వేడలేకపోతున్నారు ఏంటి కానీ, ఎందుకు కొంతమంది కృష్ణుడు శరణ వేడగలుగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్, ఎందుకు కృష్ణుడే దేవతడు అని తెలిసి శాస్త్రాలు ఆచరణకుండా ఎందుకు కొంతమంది కృష్ణుని ద్వేషిస్తున్నారు, ఎందుకు దగ్గర రాలేకపోతున్నారు, ఎందుకు కొంతమంది చాలా సులభంగా కృష్ణుడు రాగలుగుతున్నారు, కృష్ణుడే శరణ వేడగలుగుతున్నారు. ఈ ముఖ్యమైనటువంటి 2 క్వశ్చన్స్ శ్లోకాసు మనకి ఆశిస్తాము. శ్రీల ప్రభుపాది అనంతకోటి వైష్ణవు సుధర్మహిడాం సంకీర్తంతి భగవద్వాణి శ్రీల భగవద్గీత ప్రేమ. సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.